పరమశక్తి ప్రభవేత్ ప్రదర్శించుట మహా గొప్పదవు వృద్ధిభి భూగాదరు అది వృద్ధిభి ఐశ్వర్యముచే తితిక్షయా ఓర్పుచే తపస్స తపస్సు విద్యయా విద్యచే చ కూడా శోభించుచున్న వారిపై అజిత దేవతానాం వైష్ణవులు భగవద్భక్తులు కులే కులమున స్వయం స్వయముగా రాజకులాత్ రాజకులము కన్నను గొప్పవారు ద్విజానాం బ్రాహ్మణుల యొక్క భావం. నిన్న ఎవరు అడిగారు ప్రశ్నలు అడగమని? ఎవరు వచ్చారు? సరే ప్రశ్నలు బ్రాహ్మణులు మరియు వైష్ణవులు ఓర్పు తపస్సు జ్ఞానము విద్య అనేది మహాలక్షణములచే శోభించుచుందురు. ఈ ఆధ్యాత్మిక సంపదల కారణమున వైష్ణవులు రాజవంశము వారి కన్నను అధిక శక్తిమంతులై ఉన్నారు. కనుక రాజులు తమ భౌతిక శక్తిని వారి ఎదుట ప్రదర్శించుట కానీ వారి పట్ల అపరాధం చేయుట కానీ చేయరాదని.
ఇక్కడ బ్రాహ్మణుల లేదా వైష్ణవ మరియు వైష్ణవుల సంపద ఏ సంపద అని చెప్తున్నట్టు ఆధ్యాత్మిక సంపద. క్షత్రియులది ఏ సంపద? భౌతిక సంపద. భాష ఎవరు రాస్తారు? ప్రశ్న రాస్తారు కదా, రాస్తారు లేదు? మీరు మళ్ళీ ఒక ప్రశ్న అడిగింది శుక్రవారం చేస్తారు కదా, భాషలో కూడా రాసుకోవాలి
చదివేటప్పుడు.
ఎవరు అడిగితే వాళ్ళు చెప్పాలి, లేదంటే ప్రసాదం
కట్టాలి ఎక్కువ పెడతారు. మరి లేదంటే లేదంటే అపరాధం అవుతుంది. ఎక్కువ తీసుకుంటే ఒక రోజు తీసుకోకుండా ఒప్పుతారు, అంటే ప్రసాదం తిన్నాం.
భాష్యం పాలకులకు మరియు ప్రజలకు భక్తి యోగం యొక్క ఆవశ్యకతను ప్రతిమారాజు గత శ్లోకంలో వివరించారు. ఇక మనుషుడు భక్తి యోగం ఏ విధంగా స్థిరుడు కాగలడో ఇప్పుడు అతను వివరించుచున్నాడు. ఏం వివరించబోతున్నారు? భక్తి యోగం స్థిరత్వం పొందడం. శ్రీల రూపగోస్వామికి ఉపదేశం కావించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు భక్తి యోగమును లతతో పోల్చిరి. లత అతి సుకుమారముగా ఉండి పెరుగుటకు వేరొక వృక్షం యొక్క ఆసరాను పోలి ఉంటుంది. అంతేగాక పెరుగునప్పుడు దానికి తగినంత రక్షణము కూడా అవసరమవును, అప్పుడే అది నశించుకుంటుంది. భక్తులత యొక్క రక్షణ విధానమును వివరించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు వైష్ణవ అపరాధం నుండి రక్షణమును గురించి ప్రత్యేకముగా వర్ణించి ఉండేది. వైష్ణవుల పట్ల చేయబడే అపరాధములే వైష్ణవ అపరాధములు అనబడను. వైష్ణవ అపరాధం భావించినచో మనుషుని భక్తి యోగ ప్రగతి నిలిచిపోగలదు. భక్తి యోగమున చాలా ప్రగతి చెందినవాడు అయినప్పటికీ వైష్ణవుల పాదపద్మముల చెంత అపరారం భావించినచో అతని పురోగతి అంటే అభివృద్ధి నశించిపోగలదు. మహాయోగి యొక్క దుర్వాసముని వైష్ణవ అపరాధమును చేసి తత్ఫలితంగా ఒక సంవత్సర కాలం పాటు తన రక్షణార్థమై విశ్వమంతయు తిరగవలసి వచ్చినని మన శాస్త్రములలో గోచరించుచున్నది. చివరకు వైకుంఠమున దేవదేవుని దరి చేరినను అతనికి రక్షణము లభించలేదు. కనుక వైష్ణవ అపరాధం పట్ల ప్రతి ఒక్కరూ అతి సావధానులై ఉండవలెను. మిక్కిలి ఘోరమైన వైష్ణవ అపరాధము గురువు పట్ల చేసిన అపరాధమే. గురు పాదపద్మముల పట్ల చేయబడే అపరాధమే గురువు అపరాధము. పవిత్రము హరినామం చేయనప్పుడు ఈ గురువు అపరాధము జరిగినచో అది అత్యంత ఘోరము అపరాధం. గురువు అవజ్ఞ, శృతిశాస్త్ర నిందనం, నామజపంలో గల దశవిధ అపరాధములలో గురువు పట్ల అవిధేయత మరియు
గురువు పట్ల విశ్వాసం లేకపోవడం.
నేను భాష చదువుకున్నాను
అది గుర్తుకొచ్చు.
గురువు పట్ల అవిధేయత మరియు వైదిక సాహిత్యం యొక్క నింద అన్నవి తొలి అపరాధముగా భావించబడదు. ఇంతవరకు తర్వాత బ్రాహ్మణ వైష్ణవ గురించి వివరణ చెప్తారు. మహారాజు ఎవరికి సూచనలు ఇస్తున్నారు ఇక్కడ?
పాలకులకు, ప్రజలకు.
పాలకులకి, ప్రజలకి ఏమి హెచ్చరిస్తున్నారు? అవన్నీ
ఉపయోగం ఉన్నతమని చెప్తానన్నాడు.
బ్రాహ్మణులు వైష్ణవుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వ్యవహరించాలి, అత్యంత సావధానంగా ఉండాలి. ఎందుకు అంత సావధానంగా ఉండాలి?
ఇంకా వివరించాలి.
దేదీప్యమానం, దేదీప్యమానం అంటే ఏముంది? దేదీప్యమానం అంటే చాలా
వెలుగుతారు,
వెలుగుతూ ఉంటారు బ్రాహ్మణులు వైష్ణవులు, చాలా వెలుగుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళని అగ్నితో సంబంధంగా కూడా పోల్చొచ్చు. అగ్నితో ఆట ఆడుతుంటారు, అగ్నితో చెదగటం, అగ్ని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అగ్నితో ఎంత గొప్పవాడైనా, ఎంత నేర్పడైనా, ఎంత శక్తి ఉన్నవాడైనా, ఇక్కడ మా జాతి ప్రభుత్వం అయ్యా మీరు క్షత్రియులు పరిపాలన కంటే క్షత్రియులు, క్షత్రియ స్ఫూర్తి ఉన్నవాళ్ళు, మీ దగ్గర చాలా బలం ఉండొచ్చు. అయితే మీదే బలం. ఇప్పుడు రాజు కింద పరీక్ష ప్రతిమారాజు కింద పరిపాలకులు ఉన్నారు,
క్షత్రియ
స్ఫూర్తి ఉండేది వాళ్ళకి. ఏ పరిపాలన సమయంలో బ్రాహ్మణ క్షత్రియ బ్రాహ్మణులు వైష్ణవులతో వ్యవహరించాల్సి వస్తే జాగ్రత్త, ఏం జాగ్రత్త తీసుకోవాలనుకుందే చెప్పుకున్నా. సాధారణంగా ఏంటి, క్షత్రియ స్ఫూర్తి ఉన్న వ్యక్తికి రజోగుణం, రజోగుణంలో కొంచెం ఆదేశాలు ఇవ్వడం, చేయకపోతే మందలించడం, ఇవి జరుగుతాయి. మీరు ఆ పొరపాటు చేస్తారేమో బ్రాహ్మణుల దగ్గర వైష్ణవుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంటి? బాబా ఏం చెప్పారు, రాజులు తమ భౌతిక శక్తిని, మీ దగ్గర ఏ శక్తి ఉంది? భౌతిక శక్తి ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న శక్తి ఏంటి? ఆధ్యాత్మిక శక్తి. బ్రాహ్మణులు మరి వైష్ణవులు ఓర్పు, తపస్సు, జ్ఞానం, విద్య అనేది మహాలక్షణములచే శోభించుచుందు. ఇవి వారి ఆధ్యాత్మిక సంపదలు. వీళ్ళది భౌతిక సంపద, వాళ్ళది ఆధ్యాత్మిక సంపద. సాధారణంగా భౌతిక సంపద చూసుకొని గర్విస్తుంటాము, భౌతిక సంపద పట్లనే ఆసక్తి కలిగి ఉంటాము, భౌతిక సంపద చూసుకొని గర్విస్తుంటాం. ఎక్కడైనా ఏదైనా మనకు మన ఎవరితో వ్యవహరించాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాము, మొట్టమొదట మన భౌతిక సంపదను చూపిస్తాము. ఎవరితో డీల్ చేయాలి చూడు, నేను ఎంతటి వాడిన చూడు అని చూపిస్తారు. నా బలగం, నా బలగం చూడు, నా విద్య చూడు, లేకపోతే నా జనం చూడు, నా సంపద చూడు, నా హోదా చూడు అని చెప్తున్నారు. ఇక్కడ ఇక్కడ తర్వాత మేయర్ పేరు అయితే ఉంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాడు. అంతే బయటకు వచ్చేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆయన చెప్పడం తెలుస్తారు కదా. ప్రస్తుతం జరుగుతున్న భౌతికమైనటువంటి ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది ఆ మేయర్ పదవి?
5 ఏళ్ళు.
తర్వాత ఉంటాడు. అలాగే ఇక్కడ పుత్తి మహారాజు మీరు భౌతిక శక్తి, భౌతిక శక్తి శాశ్వతంగా ఉండదు మీ దగ్గర. వీళ్ళది బ్రాహ్మణుల వైశ్వది ఏం శక్తి అన్నారు, శాశ్వతంగా ఉంటుంది. క్షణకాలం ఉండేదాన్ని తీసుకొని వచ్చేసి శాశ్వతంగా ఉండేదాన్ని ముందర ప్రదర్శించాలంటే ఎలా ఉంటుంది? అది మూర్ఖత్వమే అనిపిస్తుంది. అందులోనూ క్షణకాలం అయినప్పటికీ చాలా శక్తివంతమైందా భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తి ముందు? కాదు. దానికి ఉదాహరణ ఏమి ఇచ్చారు ఇప్పుడు చదివిన అందులో? దుర్వాసమని అంబరీష్ మహారాజు. ఇక్కడ అంబరీష్ మహారాజు వైష్ణవ, ఈయన తన భౌతిక శక్తిని ప్రదర్శించారు. తన యోగా చేసి ఆయన సిద్ధి సంపాదించి భూతాన్ని సృష్టించేది అటువంటి విధంగా నేర్చుకున్నాడు. భౌతికం ఆధ్యాత్మికం అది ఆయన కూడా తపస్సు చేశాడు. ఎవరు దుర్వాసమని తపస్సు అయితే ఉంది, కానీ ఇక్కడ భావంలో వరకు తపస్సు జ్ఞానం విద్య అనేది వైష్ణవులు బ్రాహ్మణుల లక్షణం. ఆయన కూడా బ్రాహ్మణే, కానీ అక్కడ ఏమైంది, దుర్వినియోగపరిచాడు. తపస్సు చేశాడు, తపస్సు శక్తిని దుర్వినియోగపరిచాడు. ఎవరిపైకి? అంబరీష్ మహారాజ్. అంబరీష్ మహారాజ్ ఏం చేశారు ఇప్పుడు చెప్పిన వాటిల్లో? ఏది ప్రదర్శించారు? ఓర్పు ప్రదర్శించారు. ఎలా ప్రదర్శించగలిగారు? జ్ఞానము విద్య ఉన్నాయి కాబట్టి. తపస్సు కూడా అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి రాజుని నిందిస్తూ ఉంటే వచ్చుకొని ఉండడం చాలా తపస్సు. అది ఆయన జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది?
శరీరంగా
ఆధ్యాత్మిక
పరమాత్మ ఉన్నాడు దుర్వాసమునిలో. కాబట్టి నేను పరమాత్మ తలవచ్చుతున్నాను అని రెండు చేతులు జోడించి తలవచ్చి నేను ఆధ్యాత్మిక విద్య ఉంది ఆయన దగ్గర. ఇప్పుడు ఈయన ఏ బలం ప్రదర్శిస్తున్నాడు, ఆయన ఏ బలం చూపి ఏ బలం ఆసరా చూసుకొని ఆయన తలంచుకోవాలి
ఆధ్యాత్మిక
అంబరీష్ మహారాజ్ కష్టం వచ్చిందని నీకు అర్థం చేయక వస్తుంది. నువ్వే కదా దుర్వాసము శిష్యుడిగా ఉండేది, నువ్వే కదా
మాట్లాడుకుంటాను. తపస్సు చేసుకుంటాడు, తపస్సు చేసుకున్నట్టు మాట్లాడుకోవచ్చు.
గ్రామాల్లో దుర్వాసమని గ్రామంలో శిష్యుడిగా అది గుర్తొచ్చి ఏమైనా ఏడుస్తున్నాడు అంబరీష్ మహారాజ్ పట్ల అపరాధం. చివరికి దుర్వాసం ఎక్కడికి వెళ్ళాడు? ప్రయత్నం చేశాడు. చివరికి వైకుంఠ లోకాలకు వెళ్ళాడు, విష్ణు దగ్గరికి వెళ్ళాడు. విష్ణువు బ్రహ్మాను చాలా బాగా ఆదరిస్తాడు, కానీ ఇక్కడ వచ్చింది ఏంటి తప్పు? నేను ఆధీనంలో లేని ఇప్పుడు అహం భక్త
పరాధీన,
నేను ఎక్కడున్నా నా భక్తుల హృదయంలో. పొరపాటు పడి వచ్చావు ఇక్కడికి, ఈ చక్రం ఇక్కడి నుంచి వచ్చింది కాదు, అది ఇక్కడి నుంచి వచ్చింది. అంబరీష్ మహారాజ్ హృదయంలో ఉన్నాను నేను, అక్కడి నుంచి ప్రకటమైంది చక్రం. చూడు, సాధున హృదయం మహ్యం, సాధువుల హృదయంలో నేను అందు గురించి అంబరీష్ మహారాజ్ ఆలోచించుకోడు. నారాయణ ఉన్నాడు, ఆయన ఇష్టం ఏమన్నా చేయండి. వైష్ణవుల రక్షణ ఇదే, బ్రాహ్మణులు వైష్ణవులు ఓర్పు కలిగి ఉంటారు. ఎందుకు కలిగి ఉంటారు? వాళ్ళకు ఉన్నటువంటి శక్తి మహాశక్తి కాదు, ఇక్కడ నేను చెప్పే మహాలక్షణములు శోభించి చూపిస్తారు. ఒక సింహం నడుస్తూ పోతుంది వీధిలో, చిన్న చిన్న జంతువులు కుక్కలు అటువంటి అరుస్తున్నాయి. ఏం చేస్తుంది సింహం? పట్టించుకుంటుందా? ఎంత పట్టించుకోరు? చాలా అల్పజీవి అది, ఊరికి అరవ్వాల్సిందే అక్కడ దగ్గరికి అయితే. వైష్ణవుడికి అటువంటి భావన ఉండదు, నేను సర్వశక్తి సంపన్నుడిని అని చెప్పి అటువంటి భావన ఉండదు. నేనే శక్తి చెప్తున్నా, ఆ సింహంకి ఎంత శక్తి ఉందో ఆ శక్తి వల్ల దానికి ఓర్పు. ఏం చేస్తుంది అది వస్తే మటుకు ఏం చేయగలుగుతుంది? అంత శక్తి ఉంటుంది వైష్ణవుల దగ్గర, బ్రాహ్మణుల దగ్గర, విశేషంగా వైష్ణవుల దగ్గర. ఏంటి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణువు నుంచి వచ్చింది. విష్ణువుని ఆశ్రయించారు, మహాశక్తి సంపన్నుడైన భగవంతుని ఆశ్రయించారు. ప్రహ్లాద్ మహారాజుని హిరణ్యకశిపుడు, నువ్వు జిట్టెడు కూడా లేవు, నువ్వు నేనెంతున్నా చూడు, నా దగ్గర ఎంత సంపద ఉంది, ఎంత సైన్యం ఉంది, నాకే గుండెలు లేకపోయినా చేస్తున్నావు నువ్వు. శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా గుడి తడ తడగొట్టింది చూసుకుంటే, నన్ను చూస్తే అందరి అందరికీ దేవతలు కూడా తలొచ్చుతారు. నువ్వు ఎంత ఉన్నావు గుడ్డ మిరపకాయ ఎలా ఉన్నావు? ఎక్కడి నుంచి వచ్చిందా ఈ శక్తి నీకు? ఇంత ఘాటు ఘాటుగా ఉన్నావు నువ్వు. ఏం చెప్పారు? నీకెక్కడి నుంచి వచ్చింది శక్తి? నాకు అక్కడి నుంచి వచ్చింది. పట్టేడా ఇక్కడ గుర్తించట్లేదు. నేను గుర్తించాను, అదే తేడా. గుర్తించాను కాబట్టి తలచుకోనున్నాను. నువ్వు గుర్తించలేదు, ఆ శక్తి నీదనుకుంటున్నావు. ఆ శక్తి నీదనుకోవడం వల్ల ఏమైంది నీ పరిస్థితి? సదా సముద్విగ్న ఉద్విగ్న. ఉద్విగ్న అంటే ఎప్పుడు టెన్షన్ 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 టెన్షన్. నీ బతుకంతా అనుకో, అంటే చెప్తున్నాడు నీ బతుకంతా టెన్షన్ బతుకి వదిలేసి వృందావనకి వెళ్ళి అరేకృష్ణ చేసుకోవచ్చు కదా అని. చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాడే కానీ శరీరంలో చిన్నపిల్లవాడు అంటాడు. అక్కడ ఏ శక్తి గొప్పది అని తెలియదు అక్కడ. వైష్ణవ శక్తి, ఆయన కూడా తపస్సు చేశాడు. ఎవరు? హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. ఆ తపస్సు వల్ల ఆధ్యాత్మిక సంపద కోసం పనిచేసి భౌతిక సంపద కోసం చేసింది. కానీ ఏమైంది ఆ భౌతిక సంపద? చివరికి నశించిపోయింది. తను నశించిపోయాడు. ఇక్కడ ఇది పృథుమారాజు త్యాగరత్త, మీరు పదవులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, భౌతికమైన శక్తి ఉంది, వైష్ణవుల దగ్గర సమాధానం ఉంది. బ్రాహ్మణ వైష్ణవ సరే, వీళ్ళైతే ఎందుకు ఇంత గొప్ప శక్తి ఉంది, ఎందుకు హెచ్చరిస్తున్నాడు? బ్రాహ్మణులు వైష్ణవులు ఆధ్యాత్మిక స్థాయి, శరీరాలకు సంబంధించి వాళ్ళకు ఎటువంటి ఆసక్తి ఉండదు బ్రాహ్మణులకి వైష్ణవులకి. మిగతా క్షత్రియ కానీ వైశ్యం కానీ శూద్ర కానీ వాళ్ళకి దేహభావం ఉంటుంది. భౌతిక సంపదలు వాటిని ఆసక్తి ఉంటుంది, వాటి మీద ఆధారపడుతారు. అశాశ్వతమైనది ఒకటి భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తి ముందు ఏమి చేయలేదు అదొకటి. రెండవది వీళ్ళు భౌతిక భావంలో ఉండి శూద్ర వైశ్య క్షత్రియ వీళ్ళు అవి కాపాడుతాయి అనుకుని ఉంటారు. ఆ భౌతిక శక్తి కాపాడలేదు వాళ్ళు, అందుగురించి హెచ్చరిస్తున్నారు. వాళ్ళ పెట్టుకొని మీరు ఏదైనా ప్రదర్శించాలని చూస్తే మాత్రం మీరు ఉన్నది బూడిద అయిపోతుంది. వాళ్ళ శక్తి ఉందని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బ్రాహ్మణ వైష్ణవ చిన్న వ్యత్యాసం. బ్రాహ్మణ ఏంటి, బ్రహ్మ జానాతి. ఇంకొకటి బ్రాహ్మణులు వైష్ణవులు పూర్తిగా వైష్ణవ బ్రాహ్మణ బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. బ్రహ్మజ్ఞానం ఉంటుంది, శరీరం కాదు నేను ఆత్మ. సో ఆత్మ సాక్షాత్కారం కూడా అయి ఉండొచ్చు. కానీ సంపూర్ణంగా ఎవరైతే వాళ్ళు ఆ స్థాయిని దాటి వైష్ణవ స్థితి అంటే విష్ణు దేవదేవుడు విష్ణురస్య విష్ణుర్యస్య దేవత స వైష్ణవ. బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. బ్రహ్మ జ్ఞానం వరకు వచ్చిన వ్యక్తి బ్రాహ్మణ. దాని ఆ మెట్టు కూడా అధిగమించిన వ్యక్తి బ్రహ్మముకు ఆధారం
విష్ణు
పరబ్రహ్మ. ఎవరు పరబ్రహ్మ? కృష్ణ పరబ్రహ్మ. భగవాన్ నువ్వే 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 పరబ్రహ్మ. బ్రహ్మకు ఆధారం
పరబ్రహ్మ
పరబ్రహ్మ. ఆ బ్రహ్మస్థాయికి వచ్చిన వ్యక్తిని బ్రాహ్మణ అంటారు. ఆ బ్రహ్మకు ఆధారమైనటువంటి వ్యక్తిని తెలుసుకొని ఆయనను ఆశ్రయించిన వల్లని వైష్ణవులు అంటారు. అజిత దేవతాం అజిత అజిత ఎవరు అజిత కృష్ణుడు ఇంకో పేరు అజిత. ఎవరు గెలవలేరు కానీ గెలుస్తారు. ఎవరు గెలుస్తారు? వాళ్ళే వైష్ణవులు. కృష్ణుడిని ఎవరు గెలవలేరు, వైష్ణవులు గెలుస్తారు. ఏం చూపెట్టి గెలుస్తారు? ప్రేమతో జయిస్తారు. భగవంతుడు ఎలా పొందుతారు ఆ ప్రేమ?
సేవ
సేవ శ్రవణం
శ్రవణం
శ్రవణాది చిత్తే కరే మొదలవుతుంది. సేవ మొదలవుతుంది శ్రవణంతో. అత్యంత సావధానంగా భగవంతుని చెప్పి వాళ్ళు భగవంతుని గెలిచేస్తారు. భగవంతుడినే పొంది ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర వెళ్ళి నువ్వు ఎన్ని హనుమంతుడి కొందరు కుప్పి గంతలు వేసినట్టుంటుంది, కప్ప గంతలు వేసినట్టుంటుంది. నువ్వు ఎంత పెద్ద శక్తి చూపించినా కూడా వైష్ణవుల దగ్గర వెళ్ళి విష్ణువు దగ్గర విష్ణువు సర్వశక్తివంతుడు. అటువంటి సర్వశక్తివంతుడిని హృదయంలో నిలుపుకొని ఉన్నారు వైష్ణవులు. బ్రాహ్మణులు కూడా శరీరం గురించి ఆసక్తి ఉండదు వాళ్ళకి. వాళ్ళకు కూడా శక్తి ఉంటుంది, ఆధ్యాత్మిక శక్తి. వాళ్ళకనే ఎక్కువ ఎవరిలో ఉంటుంది? వైష్ణవులు ఉంటుంది. అందు గురించి చాలా విశేషంగా వెలుగొందుతారు వైష్ణవుడు తర్వాత బ్రాహ్మణుడు. నమో బ్రాహ్మణ్య దేవాయ. బ్రాహ్మణ సంస్కృతికి అంటే చాలా ఇష్టం కృష్ణుడికి. బ్రాహ్మణ్య దేవాయ అంటే బ్రాహ్మణులు వైష్ణవుల యొక్క ఆరాధ్య దైవం. బ్రాహ్మణులు ద్విజశ్రేష్ఠ ఉత్తమ బ్రాహ్మణ వైష్ణవ. బ్రాహ్మణుల స్థాయిలు ఉన్నాయి. ఎప్పుడైతే ఉత్తమ స్థాయికి వస్తాడో అతను వైష్ణవ అని పిలవబడతాడు. అత పొంగి ద్విజశ్రేష్ఠ. ద్విజశ్రేష్ఠ ద్విజ అంటే బ్రాహ్మణులు లేదా రెండో జన్మ తీసుకున్నవాడు. ఎవరు? వైశ్య క్షత్రియ బ్రాహ్మణ. బ్రాహ్మణ ద్విజశ్రేష్ఠ. బ్రాహ్మణులలో కూడా శ్రేష్ఠ వచ్చి విష్ణువుని అర్థం చేస్తున్నారు. ఇక్కడ సమాజంలో చూడొచ్చు బ్రాహ్మణులకు వైష్ణవులకి వైదిక సంస్కృతిలో చూడొచ్చు. ఎవరైనా బ్రాహ్మణులు కానీ వైష్ణవులు కానీ వచ్చారంటే గొప్ప రాజు కూడా తన సింహాసనం దిగి వచ్చి వాళ్ళపైన కూర్చోబెట్టారు. ఎవరిని గుర్తున్నాయి సంఘటనలు? నారదముని ద్వారకకు వచ్చినప్పుడు కృష్ణుడు క్షత్రియ, సుధామ కూడా నారాయణ వచ్చినప్పుడు
విశ్వామిత్రుడు వచ్చినప్పుడు దశరథ మహారాజు
విశ్వామిత్రుడు దశరథ మహారాజు వచ్చినప్పుడు నారదముని వసుదేవ సమాగమం అక్కడ క్షత్రియుడు అత్యంత సావధానంగా ఉండాలని ఈ సంఘటనలన్నీ చూపిస్తున్నాయి. వాళ్ళు రాజ్యాలు కూడా దారదత్తం చేసేవాళ్ళు బ్రాహ్మణులకి వైష్ణవులకి మీరు తీసుకోండి కానీ వీళ్ళేం చేస్తారు నేను మీ రాజ్యం తీసుకోండి నేనేం చేయాలి మీ రాజ్యం ఉంచుకోకండి. తుకార మహారాజు ఇంత గొప్ప వైష్ణవ ఆయన శిష్యులు ఎవరు శివాజీ మహారాజు. ఆయన ఒకరోజు వెళ్ళి గురు మహారాజ్ రాజ్యం మొత్తం హరి కృష్ణని బాధలు కల్పించేస్తున్నా నేను మీ దగ్గర ఉంటాను. తుకారా మహారాజు రాజ్యం తీసుకో నేనేం చేయాలయ్యా సరే ఎలా ఇచ్చావు కదా అతనికి బాగా ఆసక్తి ఉంది నాకు రాజ్యం వద్దు ఏం వద్దు అని సరే మళ్ళీ నాదే అన్న రాజ్యం నేను నీకు ఇస్తున్నా పరిపాలించు వెళ్ళి అంటారు మళ్ళీ ప్రజలు రక్షించాలి వైష్ణవులుగా చేయాలి మీ బాధ్యత కదా అని సరే తీసుకున్నాను. ఇప్పుడు గురు వాసిని కాపాడగల కదా నువ్వు చూసుకోవద్ద ఆ విధంగా గురువు సేవగా చేశాడు శివాజీ మహారాజు వెళ్ళి మళ్ళీ తనదాన్ని చేయలేదు కాబట్టి ఏ శక్తి గొప్పదని తెలుతుంది అక్కడ ఆధ్యాత్మిక శక్తి గొప్పదని ఈరోజు ఇస్కాన్ నడుస్తుంది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇస్కాన్లో ఎన్ని వాహనాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి ప్రసాద విధానం జరుగుతుంది ఎన్ని భవనాలు ఉన్నాయి ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టిన ప్రభుత్వం ఆరంభంలో చిల్లుకోవలేదు కానీ ఏ శక్తితో మొదలు పెట్టారు హరే కృష్ణ శక్తి చూడండి అని ప్రపంచానికి చాటి చెప్తున్నారు ఈరోజు అది హరే కృష్ణ ఛాలెంజ్ అండి. చిల్లుకోవ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తావా చేసి 10 సంవత్సరాల్లో 108 బ్రాంచెస్ ఓపెన్ చేస్తావా ఇప్పుడు చాలా ఉన్నాయి అందరూ చేసిన వాటిని ఒకటి ఉంచగలవా ఈ మేనేజరు కొంచెం తినేస్తే ఆ మేనేజర్ కొంచెం తినేస్తే లాస్ట్ నువ్వు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు కానీ ప్రభుత్వం స్థాపించిన సంస్థ ఎలా ఉంది ఆధ్యాత్మిక శక్తితో ఎలా నడుస్తుంది ఈరోజు నేను హరే కృష్ణ కీర్తన చేసి ఆరంభించాను హరే కృష్ణ కీర్తనతో నేను కొనసాగుతుందని చెప్పాను ప్రభుత్వం ఆధ్యాత్మిక శక్తితో కొనసాగుతుంది అందుకే ప్రభుత్వం చాలా స్పష్టంగా మీరు నేను ఇచ్చినటువంటి విధానాన్ని జాగ్రత్తగా పాటించండి మీకు ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది ఆధ్యాత్మిక శక్తి మీద ఆధారపడండి భౌతికమైన వాళ్ళ మీద ఆధారపడద్దు మీరు ఇది ప్రచారానికి డబ్బులు అవసరం భవనాలు అవసరం వాహనాలు అవసరం అయినప్పటికీ మీరు కృష్ణుడి మీద ఆధారపడాలి భౌతికమైన వ్యక్తుల మీద ఆధారపడకూడదు మీరు అంటే భౌతిక శక్తి మీద ఆధారపడద్దు మీరు ఆధ్యాత్మిక శక్తి మీద ఆధారపడండి పూర్తిగా. మా గురు మహారాజ్ చెప్పారు నాకు నువ్వు ప్రచారం చేయి డబ్బుల గురించి ఆలోచించద్దు లక్ష్మి నీ దగ్గర నడుచుకుంటూ వస్తుందని చెప్పారు మా గురు మహారాజు. నేను చేశాను నా దగ్గర చిల్లి కావలేదు ప్రచారం అయితే చేశాను లక్ష్మీదేవి నా దగ్గరకు వచ్చింది ఎంత కావాలంటే అంత రెండు చేతులతో పట్టుకోలేనంత అని సో ఏ శక్తి నడిపించింది ఆధ్యాత్మిక శక్తి ఈరోజు నడిపిస్తున్నది ప్రభుత్వం యొక్క శక్తి ఆధ్యాత్మిక శక్తి నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వైష్ణవులు బ్రాహ్మణులు చాలా ఉన్నత తరగతికి చెందిన వాళ్ళుగా దానికోసం పరిగణించబడతారు. తర్వాత ఇప్పుడు చదివిన దాంట్లో భక్తి లాభ విజయం గురించి వచ్చింది ఇక్కడ భక్తి యోగంలో ఏ విధంగా స్థిరం కావాలో కృతిమారాజు వివరిస్తున్నారు. శ్రీరూప గోస్వామి ఏం చెప్పారు లత భక్తి లత బీజం బీజం ఎలా పడుతుంది?
గురు కృష్ణ
బీజం పడుతుంది. ఎవరేస్తారు బీజం? భక్తి లత అనేక బీజం. లత చాలా సుకుమారం అని చెప్పారు కదా, అంటే భక్తి చాలా సుకుమారమైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, అది ఎండిపోకుండా చూసుకోవాలి, తొలగిపోకుండా చూసుకోవాలి. చాలా లేత మొగ్గ, అది మొగ్గ కాదు, చాలా లేత, చాలా మృదువైనటువంటి తీగ. అలా అంటే అంటే ప్రతి ఒక్కరు ఈ హృదయంలో భక్తులత బీజం గురువు నాటుతాడు, దాన్ని పెంచి పోషించే ప్రతి బాధ్యత ఎవరిని?
మనది.
ఎవరి హృదయం తోటమాలి, వనమాలి, తోటమాలి, ఎవరి భక్తిని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సి. సూచనలు అది ఇస్తారు జాగ్రత్తగా, ఇలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలని. ఆ సూచనలు పాటిస్తుంటే ఏం కాదు, లేదంటే ఇది చాలా మృదువైనటువంటిది. ఏ కొంచెము వైష్ణవుల పట్ల కొంచెం ఏ కొంచెం తేడా కనిపించినా నీ భక్తిలత ఎదుగుదల ఆగిపోవచ్చు, కొన్నిసార్లు అది ఎండిపోవచ్చు కూడా. ఇక్కడ చెప్పారు ముందు వైష్ణవ ప్రాధ గురించి చెప్పి తర్వాత గురువు అపరాధ గురించి చెప్పారు, విడదీశారు ఇక్కడ ప్రభుత్వాలు గమనించారు. ముందు వైష్ణవ ప్రాధ చెప్పారు, తర్వాత గురువు అపరాధం అహంకోరం అని చెప్పారు. అపరాధాలు అంటే మరి వైష్ణవులు అంటే ఏంటి అనే తర్వాత వైష్ణవులు అంటే గురువుని ఆశ్రయించి ఉన్న వాళ్ళు, గురువుని పూర్తిగా ఆశ్రయించి గురువు సేవ చేస్తున్న వాళ్ళు మనలాగే వైష్ణవులు. గురువు ఎవరు? వైష్ణవుల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక ఆయనని గురువుగా స్వీకరించి ఆయన మనకు చేస్తారు గురువు. ఇక్కడ గురువు అపరాధం మహాఘోరం అని చెప్పారు, వైష్ణవ అపరాధం కూడా నేను కష్టాలు పరి తెచ్చుకున్నట్టే మంచి మహాప్రభు. ఈ వైష్ణవ అపరాధం అంటే భక్తుల పట్ల చేసేటువంటి పొరపాట్లు, అపరాధం, తప్పులు. పొరపాట్లు అంటే ఇది ఎలా ఉంటుందంటే అగ్గి తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా కాదు. వైష్ణవ అంటే అగ్గితో ఉన్నాను, నువ్వు ముట్టుకున్నావు వెళ్ళి తెలియదు అంటే ఏదైనా చేసి నేను అగ్గి పట్టుకున్నావు నువ్వు వెళ్ళి అది నీకు కాగితం వేసుకొని తీసుకున్నది తెలవ. మనకేమైనా కాగితాలు పట్టుకున్నాలే నేను అనుకుంటా, కాగితం కాలిపోతుంది కానీ నీ కాళ్ళ మీద పడుతుంది అని మనం ఏమనుకుంటామంటే కొంచెం బాగు, కొంచెం సీనియర్లే వచ్చారు, లేదా చిన్నపిల్లడు ఏం బాగు, నేను చెప్పం నేర్పిస్తే నేర్చుకున్నాడు కదా, నేను కూడా గొప్పచ్చాను కానీ నా జూనియర్ కొంచెం మా పట్టాలి పోయి దాని మీద ఏదైనా మాట్లాడాలి అంటే మీ కాగితాన్ని ఆసరా తీసుకొని నీకుతో అడుగుతున్నాం. ఆచార ప్రమాదకరమైన పరిస్థితి. అదే గురించి వైష్ణవ సదాచారం చాలా బాగా రక్షిస్తుంది భక్తులతో బాగా ఉండాలంటే వైష్ణవ సదాచారం పాటించాలి. వైష్ణవ సదాచారం మనకు లత బాగా పెరగాలి, మేకలు గేదెలు వచ్చినాన్ని మేయకుండా ఉండాలని అని చుట్టూ వైష్ణవ సదాచారం కంచెలాగా పనిచేస్తుంది. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే మన భక్తి ప్రయాణం ఒక వంతెన మీద సాగుతుంది. వంతెన పాటు ఇటు గోడ కట్టేశారు, అది ఉంటే సురక్షితమైన ప్రయాణం, లేదంటే నీళ్ళలో పడిపోవచ్చు. ఇప్పుడే నీళ్ళలో పడిపోకుండా కూడా చాలా భయంగా ఉంటుంది, ఇది రక్షణ లేని వంతెన మీద లేదు, చిన్న వంతెన వెళ్తున్న వాటి ఇటు లేదు, చాలా కష్టంగా ఉంటుంది, భయం వేస్తుంటుంది, ఏమవుతుంది ఏమవుతుంది, ఇటు కదులుతాయేమో ఇటు కదులుతాయేమో. ఈ వైష్ణవ సదాచారం అనేది ఆ విధంగా రక్షిస్తుంది మనల్ని. మనకు అటు ఇటు ఉన్నటువంటి గోడలు అనేది ఏమైనా అంటారు ఏమంటే అది ఉన్నప్పుడు చాలా ఆనందంగా ప్రయాణం కొనసాగుతుంది. ఇక్కడ వైష్ణవ లత మహాప్రభు వైష్ణవ ప్రధాని ఆర్తిమాత అతిమత అంటే మదమెక్కిన ఏనుగు, మతమైక్యం ఏం చేస్తుంది? ఒకవేళ మతమైక్యం ఏదో మతపుటైనా ప్రవేశించిందంటే ఉద్యానవనంలో, చక్కటి ఉద్యానవనంలో మంచి మంచి లేత లేత తీగలు పూలు పుష్పాలు అలా వచ్చింది తగ్గుతుంది. తగ్గితే ఏమవుతుంది? విరిగిపోతుంది. అసలు అదొక్కే నాశనం అవుతుంది. ఏనుగు పడితే ఆ విధంగా భక్తిలో తను హతి మాత అంటే వైష్ణవ ప్రాధాన్ని పోల్చారు. హతి మాత మదపుటైన మదపుటైనకు మంచి ఉద్యానవనంలో ప్రవేశిస్తే ఉద్యానవనము సరే నాశనమేదు. ఇక్కడ ఉద్యానవనం అనేది ఏంటంటే భక్తి. భక్తి చాలా ఆనందకరమైనది. ఉద్యానవనంలో ఎలా ఉంటుంది అట్లా మంచి మంచి మృదువైనటువంటి తీగలు, చిన్న చిన్న పువ్వులు, రకరకాల అందమైనటువంటి పువ్వులు, హంస కొలను కొలను హంసలు, తర్వాత చుట్టూ నెమలు, రకరకాల పువ్వులు ఉన్నటువంటి చేయటువంటి చిన్న చిన్న మొక్కలు, లేదా మొక్కలు రంగురంగుల ఆకులు ఇచ్చేటువంటి చాలా అద్భుతమైనటువంటి వనం. అన్నీ చాలా సున్నితమైన అది భక్తి. దానిలోకి చాలా బలమైనటువంటి ఒక జంతువు ఏదో వచ్చి కాలు పెట్టిందంటే రాము. అందమంతా పోతుంది, అందాన్ని ఆస్వాదించలేదు, ఆనందం ఉండదు. అందమంతేనే ఆనందం ఉంటుంది. వైష్ణవ అంటేనే హృదయం ఆనందంగా ఉంటుంది. వైష్ణవుడు హృదయం చాలా అందంగా ఉంటుంది. అందం ఆనందం పెడితే లేదు. అదే సినిమా పాట అందమే ఆనందం అదే తప్పకుండా కలిస్తే అందమే ఆనందం అంటే ప్రతి ఒక్కరు అందమే ఉండాలని కోరుకుంటారు. అందం నుంచి ఆనందం వస్తుంది కాబట్టి అందులోకి గంటలు గంటలు అందంగా ఉంది నిర్వహించారు. అక్షణ కాల ఆనందం కోసం అంటే భౌతిక ఉదాహరణ. కానీ వైష్ణవుడి అందం ఏంటి? వైష్ణవుడి అందం హృదయంలో భువన సుందర శ్యామని నింపుకొని ఉంటాడు మహా అందగాడు కృష్ణుడు. కృష్ణుడు మించిన అందమైన వాళ్ళెవరు లేరు. ఆయన నింపుకొని ఉంటాడు హృదయంలో. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి కృష్ణుడి హృదయంలో. సో ఇతర భక్తుల పట్ల వైష్ణవుల పట్ల తలకు చివరికి ఉపదేశం పెట్టుకున్నది కదా. ఎటువంటి భక్తుల సామర్థ్యం చేయాలి మన మాట చెప్పింది ఐదో శ్లోకం. ఎటువంటి వాళ్ళ సామర్థ్యం
చేయాలి?
అన్య నిందాది శూన్య ప్రదీక్షితం సంగలభక్త. అంటే భక్తులు కూడా స్థాయిలు ఉంటారు. ఎటువంటి భక్తుడిని సంగతిని తీసుకోవాలి అంటే అన్య నిందాది శూన్యం. ఇతర భక్తుల పట్ల అతని హృదయంలో ఏమీ ఉండదు. శూన్యం అంటే అంటే పైకి అనలేదు అది కాదు, హృదయంలోనే ఏం లేదు అతనికి. ఒకటి ఏంటంటే నా హృదయంలో ఏదైనా ఉండొచ్చు నీ పట్ల, పై అయితే అనలేదు, అపరాధం జరగలేదు. కానీ ఆ శ్లోకం ఏం చెప్తున్నారు అది కాదు, అన్య నింద శూన్యం నీ హృదయంలో కూడా ఉండకూడదు. అటువంటి వ్యక్తితో సాంగత్యము కోరుకోవాలి. ఎందుకు అంత జాగ్రత్త చెప్తున్నారు? రూపకోసం నడిచింది భక్తిలత చాలా సుకుమారమైనది, చాలా మృదువైనది. ఏ కొంచెం వచ్చినా కూడా హృదయంలో ఏమవుతుంది? నీ భక్తిలత సర్వనాశనం అవుతుంది. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో పూలు పండ్లు కృష్ణ ప్రేమ ఆనందం దాని దూరం అవుతుంది. కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ సారీ బ్రాహ్మణ వైష్ణవ ఎప్పుడు తన హృదయం ఎలా ఉందో పరిశీలించుకుంటుండాలి. ఇతరుల పట్ల ఎటువంటి భావన ఉంది అని గురించి చెప్తారు. ఇతర వైష్ణవుల గురించి మన జయానంద ప్రభువులు చదివాను కదా రాత్రి, జయానంద ప్రభువు దగ్గర ఎవరైనా ఇతర భక్తుల గురించి ఏదైనా అంటుంటే ఏం చేస్తారంట? సరళంగా జరుగుతుంది రాత్రి నుంచి. ఎందుకు భక్తి కదా అన్ని జాగ్రత్తలు పడేవా. అది ఇక్కడ రూపంలో స్వామి భక్తులు అతను జాగ్రత్తలు చూసుకోవాలి. భక్తుల సంగత్యం అవసరమైన సంగత్యం లేకుండా భక్తి మన కూడా ఉండదు. కాబట్టి ఎలాంటి వాళ్ళను ఆశ్రయించాలి అంటే ఇతరులను నిందించే స్వభావం ఉండాలి. అటువంటి వాళ్ళని ఆశ్రయించాలి. ఈ భక్తులకు చాలా సురక్షితంగా మంచి మంచి పూలు పండ్లు ఫలాలు ఇస్తుంది కృష్ణ ప్రేమ. అందుకని మనం సాధారణ భక్తిలో ఉన్నప్పుడు చాలా సమాధానంగా ఉండాల్సింది. సాధారణ భక్తులు మన చుట్టూ సాధన చేయడానికి వచ్చిన వాళ్ళని ఉంటారు. కాబట్టి కొన్నిసార్లు కొంచెం భక్తుల గురించి నెగిటివ్ మాట్లాడే అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మన ఇట్లాంటి చోట జాగ్రత్తలు ఉండాలి. అందుకని వాదనం ఏమని లేదు, అదేదో తనలో ఒక తప్పించుకుంటే వాడు తల్లి సింహి అనేది వస్తుంది. మేము అనలేవు నువ్వు నేను కొత్తే నువ్వు కొత్త భక్తులు నేను ఏదో నాలుగు మాటలు అంటున్నాను. వేరే భక్తుల గురించి తక్కువ చేయడం ఏదో పొరపాటు చేశాడు ఆ భక్తులు అది నువ్వు వెంటనే చాలా పిలవాలి. అంటే నేను కొత్త నీ ఇద్దరికి ఏం చెప్పను నేను దీనికన్నా మంచిది ఇక్కడ జాబ్ కూడా మంచిది. లేకుంటే ప్రమాదంలో పడుతుంది, చేతిలో పడకూడదు. పొరపాటు ఉంటే ఎవరు చూసుకుంటారు, దూరదర్శనం చూసుకుంటారు. దూరదర్శనం యొక్క అథారిటీ మన చేతిలో తీసుకోవచ్చు. అది అక్కడ ఈ తప్పిదం చేస్తారు, తప్పు చేశారు ఈ భక్తులు తప్పు చేశారు. ఆ తప్పు చేసి ఉండొచ్చు, నాకైతే అధికారం లేదు కదా, కాబట్టి నా హృదయంలోనే తీసుకోండి. నేను ఒకరికి సవరించాలని ఉంది ప్రేమతో మిత్రత్వంతో వెళ్ళి సవరించు, లేదా అది కాదు నా వల్ల. పైన నాకు పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని భక్తి చేసి కొంచెం సహాయం చేయవలసి ఉంటుంది. ఆయన భక్తి దెబ్బతిన అవకాశం ఉంది ఇలా చెప్పడం, అదైనా చేయొచ్చు. అది కూడా నా వల్ల కాదు, కృష్ణ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి వాళ్ళని భక్తుడికి ఈ విధంగా కొంచెం ఇతరుల గురించి తక్కువగా మాట్లాడేది. కృష్ణ ఈయన భక్తి కొంచెం వైద్యులకి అవకాశం ఉంటుంది, మళ్ళీ కష్టాలు వస్తాయి జాగ్రత్త కృష్ణ దానికి అర్థమవుతుంది రాకుండా చూడు అనేసి వాళ్ళంతా ప్రార్థన చేయాలి, రక్షించాలి. మన సాధ్యం కాన ఇక్కడ ఏం మతానికి బ్రాహ్మణ వైష్ణవ హృదయం చాలా పరిశుద్ధంగా ఉండాలి. అంటే భౌతికమైన సంపదల పట్ల ఆసక్తి ఉండదు, భౌతిక శక్తి పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు. చెప్పిన తుకారం అది రాజ్యం ఇస్తే రాజ్యం ఏమి ఇస్తే రాజ్యం అంటే ఏమి, ఎంత సైన్ ఎంత మంది సైనికులు ఉంటారు, ఎన్ని ఏనుగులు ఉంటాయి, ఎంత అనేది. సనాతన గోస్వామి ఏం చేశారు, అది సచిష్టం అని అంటే స్పర్శమని ఎంత బంగారం అవుతుంది లోహానికి తాగిస్తే దాని మీద అక్కడ పక్కన పెట్టారు. భౌతికం ఎవరికి వాళ్ళని మన దగ్గర అదే కృష్ణ చేస్తుంది. ఇక్కడ గౌరంగలలో చూడవచ్చు బ్రాహ్మణ హృదయం ఎలా ఉండాలి, అత్యంత నిర్మలంగా ఉండాలి బ్రాహ్మణ హృది. ఎవరి దగ్గర
అమోఘ
ఏం చేశారు ఆయన, ఒక భక్తుడు ప్రసాదం తింటుంటే అయ్యో ఎంత తింటాడు సన్యాసి అనేసి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి, అంతే తిట్టడం కూడా తిట్టలేదు. ఆ ఒక్క మాటే అపరాధం అయిపోయింది. సర్వం పట్టాచారు ఏం చేశారు,
చచ్చిపోగా
కర్ర తీసుకోవాలి ఎంత పడ్డారు, దొరికితే నిజంగా వేసేవాడు దొరకలేదు. ఆయన వయసు వాడు ఇలా తప్పింది, అంతలో మహాప్రభు ప్రసాదం తీసుకున్నాడు వడ్డించాడు. అయితే సర్వభావ పట్టాచారు భార్య ఏమైంది, నా కూతురు ఇప్పుడే విధవరాలు కావాలి, అమ్మగారు చనిపోవాలి ఇప్పుడే. సర్వభట్టాచార్య గొప్ప వైష్ణవ కర్ర తీసుకొని వెంటబడ్డారు. ఆయన భార్య మహా గొప్ప భక్తురాలు, అటువంటి ఆమె నోట్లోంచి వచ్చింది నా కూతురు విధవ కావాలి ఇప్పుడే. ఎందుకు ఒక వైష్ణవ అపరాధి నా అల్లుడు ఏమాలే, నా అల్లుడిని ఎలా చెప్పుకోవాలి, చచ్చిపోతే నా అల్లుడు లేడని చెప్పుకోవచ్చు. చూడండి ఎంత దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కూతురికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అపోతులు ఐదుగా ఉండాలి, అది ఐదో తనము ఆరో తనం ఏమో అంటారు కదా, వస్తే ఇట్లాంటి తనాలు ఎందుకు పోనీ వీడ పెరగలేదు. నీ అల్లుడు ఎవరంటే అమ్మోగ నా అల్లుడు, అమ్మోగ వైష్ణవాస్త్రది నా అల్లుడు, అది ఏంది నన్ను అంటే నేను చెప్పుకోను అప్పని నాకపోతే ఇప్పుడే విధంగా చివరికి అపరాధం ఏమైంది కలలు రావడము చావు దగ్గర రావడము మహాప్రభుకు తెలిసి వెళ్ళి రక్షిస్తారు, మళ్ళీ రక్షించి హృదయం వెళ్ళి చనిపోయే స్థితిలో ఉంటాడు. హృదయం మీద చేయబెట్టి మహాప్రభు బ్రాహ్మణ హృదయం అత్యంత నిర్మలంగా ఉండాలి, అసూయ అనేటువంటి ఈ మలినాన్ని ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నావు హృదయంలోనూ, అసూయ వల్లనే అపరాధం ఆయనకు అసూయ అనేది ఉంది కాబట్టి మహాప్రభు ఫోన్ చేసుకుని ఇంత తింటో ఆ సన్యాసి అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తుకెళ్తాడు. ఉంటే దెబ్బలు పడతాయి కదా సార్, వెళ్ళిపోయినా పడ్డాయి కదా, ఉంటే కరెక్ట్ దెబ్బలు పడేవి, వెళ్ళిపోయినా కూడా పడ్డాయి. ఇక్కడేంటే మొత్తం ఇక్కడ వైష్ణవుల దగ్గర జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారంటే వైష్ణవ అపరాధము చేయకూడదు, అసూయ అనేది అపరాధాలకు దారితీస్తుంది. అందుకే ఏం చెప్పారు, అన్య నింద అది అన్య నింద ఆది నింద ఆది ఇతరులు నిందించడం, దీన్ని అన్య నింద అంటే భక్తులుగా అది వేరే జీవుడిని కూడా అనవసరం అనకూడదు, అని మనుషులనే కాదు భక్తులనే కాదు ఎంత నిజంగా నీకు అవసరం ఉంటే అన్నది అటువంటి భక్తుల గురించి భక్తుల గురించి నీ మనసులో కూడా ఏమీ ఉండకూడదు. ఏమైనా జరిగిన గురుకృష్ణులు ఉన్నారు, గురుకృష్ణుల అథారిటీ వాళ్ళు చూసుకుంటారండి, నేను ఎందుకు చెప్పింది నా నా శక్తి ఎంత. ఆ విధంగా మనం భక్తిగా సురక్షితంగా ఉంది. అన్య నిందాది నిందాది శూన్య, ఆయన హృదయంలో అసలు ఆ భావనే ఉండదు, నోట్లోంచి వచ్చేది అటు నుంచి హృదయంలో ఉంటేనే కదా నోట్లోంచి వచ్చేది, హృదయంలో కూడా రానివ్వాలి. అటువంటి భక్తుల సామర్థ్యంగా కోరుకోవాలి, అప్పటి భక్తిలత బీజం భక్తిలత బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే దీనికి ఎటువంటి అసూయ కానీ ఎటువంటి పదాలు ఏం చేయాలి, బాగా శ్రవణం అత్యంత అత్యంత సావధానంగా శ్రవణం చేస్తే అసూయ కూడా లేదు, నేను కూడా లేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ.